Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం ఫిబ్రవరి 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరినీ అక్షరాల పూదోటలోకి స్వాగతం పలుకుతున్నానండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? తమిరిస జానకి గారి కథలు మనం వింటున్నాం కదండి. ఆ కథలు వినే లోపల ఆవిడ గురించి మనం తెలుసుకుందామా? తమిరిస జానకి గారిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారు ధర్మనిధి పురస్కారంతో సత్కరించారండి. తర్వాత ప్రతిభా పురస్కారం ఇచ్చి సత్కరించారు. కేసరి కుటీరం చెన్నై వారు గృహలక్ష్మి స్వర్ణ కంకణం ఇచ్చారండి. ఇలా ఆవిడ ఎన్నెన్నో బహుమతులు, ఎన్నెన్నో సత్కారాలు అందుకున్నారన్నమాట. మళ్ళీ వచ్చే వారం ఆవిడ కథలు చదువుకునేప్పుడు మరి కాస్త మళ్ళీ తెలుసుకుందామండి. ఇప్పుడు మొదటి కథలోకి వెళ్ళిపోదాం మనం. కథ పేరు తాతగారు బాగున్నారా? ఆ కాలంలో, మా రోజుల్లో అని తాతగారి నోటి నుంచి వచ్చిందో లేదో, పిల్లలందరూ సినిమాల్లో దేవుళ్ళలా మాయమైపోయారు. దేవుళ్ళలా అని ఎందుకు అనడం? పిల్లలు దేవుడు ఒకటే కదా. మరి సినిమాల్లో దేవుళ్ళలా అనడం ఎందుకు అంటే, నిజ జీవితంలో దేవుళ్ళు ప్రత్యక్షం అవడం కానీ మాయమవడం కానీ చూస్తే కదా సినిమాల్లో తప్ప. ఆ కాలనీలో పిల్లలు రోజు సాయంత్రాలు రాఘవరావు గారింటి ముందున్న ఖాళీ స్థలంలో ఆడుకుంటూ ఉంటారు. ఆ పిల్లల్ని, వాళ్ళ ఆటల్ని చూస్తూ ఇంటి అరుగు మీద వాలు కుర్చీలో కూర్చుని కాలక్షేపం చేస్తుంటారు రాఘవరావు గారు. పిల్లలెప్పుడైనా తన దగ్గరగా వస్తే, ఆ కాలంలో, మా రోజుల్లో అని మొదలెడతారు ఆయన. ఆ రెండు మాటలు తప్ప మూడో మాట ఆయన నోటి నుంచి రాకముందే పిల్లపటాలం అంతా మాయమైపోతుంది. అందుకే తర్వాతి మాట ఆ నోటి నుంచి ఇంతవరకు రాలేదు, ఎవ్వరూ వినలేదు. రాఘవరావు గారికి 90 ఏళ్ళు నిండాయి. కొడుకు కోడలు ఆయన ఉంటారింట్లో. కొడుకు ఎప్పుడో రిటైర్ అయిపోయాడు. మనవరాళ్ళిద్దరూ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారాలతో తలమునకలవుతూ తలో చోట వేరే ఊళ్ళలో స్థిరపడ్డారు. ఆయనకున్న కాలక్షేపం అంతా ఇంటి ముందు ఆడే ఆ కాలనీ పిల్లలే. వాళ్ళతో కబుర్లు చెప్పాలని కూడా ఉంటుంది ఆయనకి. కానీ చెంగు చెంగుమని దూకే ఆ వయసు కుంగిపోయిన వయసుని పట్టించుకోవద్దు. ఎగరడం దూకడం చేసే ఆ వయసుకి వాలిపోయిన వయసు విచిత్రంగా కనబడుతుంది. అంతే, సాధారణంగా తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు ఆ రోజుల్లో అంటూ తమ గతాన్ని గుర్తు చేసుకుంటూ సుత్తి కొడతారను, సోది చెప్తారను కదా ఈ తరం పిల్లల భయం. మరి అందుకే రాఘవరావు గారు ఆ కాలంలో అనగానే అందరూ మాయమైపోతారు. తను వాళ్ళకి చెప్పదలుచుకున్నది చెప్పలేకపోతున్నందుకు మనసులో ఒకటే దిగులుగా ఉంటోంది ఆ పెద్ద ఆయనకి. ఒక్కరోజైనా నిలబడి, మీ కాలంలో ఏమిటి తాతయ్య గారు చెప్పండి అంటూ ఒక్కసారంటే ఒక్కసారైనా వాళ్ళు అడగాలని ఆయన కోరిక. వయసుడిగిన పెద్దవాళ్ళకి చిన్న చిన్న కోరికలే ఉంటాయి. అవి చిన్న వయసు వాళ్ళకి చిరాకే, పెద్ద పెద్ద కోరికలు చిన్న వయసులోనూ ఉడుకు రక్తవప్పుడు ఉంటాయి, అది సహజం. భవిష్యత్తు వాళ్ళది కదా, ఆశలు ఆశయాలు కోరికలు పెద్ద ఎత్తున వారి జీవితాన్ని ముందుకు నడిపించాలి. మరి ఆ రోజు ఎప్పటిలాగే సాయంత్రం రాఘవరావు గారింటి ముందు ఆడుకుందుకు చేరారు పిల్లలు. తాతగారింట్లోనూ బయట వరండాలోనూ ఏదో హడావిడిగా ఉన్నట్టు అనిపించింది వాళ్ళకి. అలాగని అరుపులు గొడవ ఏం లేవు. ఇంటికి ఎవరెవరో వచ్చారు. అందరూ కూడా నిశ్శబ్దంగా అటూ ఇటూ లోపలికి బయటికి కంగారుగా ఏవో పనుల మీద తిరుగుతున్నట్టుగా తిరుగుతున్నారు. తాతగారు కనిపించలేదు. ఆయన అరుగు మీద కూర్చుని లేకపోవడంతో అరుగు చిన్నపోయినట్టుగా తోచింది ఆ చిన్నారి మనసులకి. ఆ ఇంట్లో పనిచేసే అచ్చమ్మ అప్పుడే అటువైపు రావడంతో పిల్లలందరిలో కాస్త పెద్దవాడు అడిగాడు తాతగారి గురించి. యగాదిగా చూసింది అచ్చమ్మ. తాతగారికి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు, ఒంట్లో బాగాలేదు. డాక్టర్ బాబు వచ్చి చూసి ఇంకా అంతే, ఎవరూ ఏం చేయలేరని, ఇంకా ఆ మనిషి లేవలేడని తిరగలేడని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా అయిపోయినట్టే అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు, అందుకే అలా కంగారు పడుతున్నారు. గబగబా చెప్పేసి వెళ్ళిపోయింది అచ్చమ్మ ఏదో పని మీద. పిల్లలందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఏం చేయాలో వాళ్ళకి పాలు పోవట్లేదు. హఠాత్తుగా ఒక పిల్లాడన్నాడు, మనం ఆడుకుంటుంటే అరుగు మీద తాతగారు కూర్చుంటే బాగుండేది కదా. అవునన్నారు తక్కిన పిల్లలంతా. పాపం తాతగారు, జాలిపడ్డాడు మరో పిల్లాడు. చటుక్కున అరుగు మీదకి ఎక్కాడు అందరిలోకి పెద్దవాడు. అంతే చకచకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కేశారు. వాళ్ళకి తెలుసు అది తాతగారి గది అని. అందరూ కలిసి బృందగానంలా పిలిచారు ఆయన్ని. రెప్పలు తెరుచుకున్న ఆయన కన్నులు కిటికీ వైపు తిరిగాయి పరిచయమైన ఆ పిలుపుకి. తాతగారిని ఆ స్థితిలో చూసి అయ్యో అనిపించింది వాళ్ళకి. ఎలాగో అలా తాతగారి చేత మాట్లాడించాలనిపించింది వాళ్ళందరికీ. టక్కున ఒక పిల్లాడన్నాడు, చేతులు ఊపుతూ సైగలు కూడా చేస్తూ, తాతగారు ఆ కాలంలో మా రోజుల్లో తాతగారి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి చిరునవ్వుతో. హాయ్ తాతగారు నవ్వారు, తాతగారు నవ్వారు అంటూ సంబరంగా పిల్లలు చప్పట్లు కొడుతుంటే లోపల నుంచి ఆయన కొడుకు బయటికి వచ్చి తండ్రి దగ్గరికి వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకెళ్తాను వస్తారా అని అడిగాడు. ఇష్టపూర్వకంగా అందరూ లోపలికి నడిచారు. చెప్పనా అడిగారు రాఘవయ్య గారు కాస్త కష్టం మీద కూడబలుక్కుంటూ. పిల్లలందరూ తలూపారు. ఆ కాలంలో మా రోజుల్లో ఇప్పుడు మీకున్న సాంకేతిక పరిజ్ఞానం వసతులు లేవు మాకు. మీ బుర్రలంతా చురుకైనవి పదునైనవి కాదులే మావి. ఈ తరం వాళ్ళు నర్సరీ చదివే పిల్లలు సైతం అబ్బో చాలా తెలివైన వాళ్ళు సుమి. తాను చెప్పదలుచుకున్నది చెప్పేసి ఆయాసపడుతూ ఆగారు రాఘవయ్య గారు. ఈ సంగతేనా తాతగారు మీరెప్పుడు మాకు చెప్పాలనుకునేవారు? అవును, ఈ కాలం పిల్లలు చురుకైన వాళ్ళని, ఏ విషయాలైనా ఇట్టే గ్రహించగలరని, మీరందరూ వృద్ధిలోకి వస్తారని మీతో చెప్పాలని నా కోరిక. నా ఉద్దేశం అదే. పిల్లలందరి వంక ఆప్యాయంగా చూశారు. ఆ నిమిషంలో ఎక్కడ లేని ఓపిక వచ్చేసినట్టయి ఎలా లేచి కూర్చున్నారో ఆయనకే తెలీదు. కొడుకు కోడలు కంగారు పడిపోతూ లేవకండి పడుకోండి అంటుంటే, ఇప్పుడు నాకేమైందర్రా, శుభ్రంగా పిడిరాయల్లే ఉన్నాను. చిన్నవాళ్ళు మీకే అప్పుడప్పుడు ఏవో నలతలు వస్తూనే ఉంటాయి కదా, వంద్రకి దగ్గర పడుతున్న వాణ్ణి. నాకు రావా చిన్న చితకా నలతలు? పదండి పిల్లలు, బయట ఆటలు మొదలెట్టండి అంటూ అరుగు మీద వాల్ కుర్చీ వేయమని కొడుక్కి పురమాయించారు రాఘవరావు గారు. పోగొట్టుకున్నదేదో లభించినంత ఆనందంగా ఉంది పిల్లలకి. అవును, మనిషికి లేనప్పుడే దేని విలువైనా తెలుస్తుంది. ఎదురుగా ఉన్నప్పుడు, అందుబాటులో ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు. ఎంత బాగుందో కదండి ఈ కథ. ఈ కథలో సారమంతా ఆఖరి వాక్యంలోనే ఉంది. మనిషికి లేనప్పుడే దేని విలువైనా తెలుస్తుందని, ఎదురుగా అది అందుబాటులో ఉన్నప్పుడు ఆ విలువ తెలియదని చాలా పచ్చి నిజం కదా. తాతగారు ఎన్నో రోజుల నుంచి చెప్పాలనుకున్నది ఒక్కసారి చెప్పడానికి అవకాశం వచ్చేటప్పటికీ ఆయనకి ఎక్కడ లేని ఓపిక వచ్చింది. తాతగారు కనిపించలేకపోయేటప్పటికీ రోజు ఆయన మాట వినడానికి ఓపిక లేని పిల్లలందరికీ ఏదో వెలితి కనిపించింది. మనిషి ఒక సాంఘిక జీవి, ప్రతి వాళ్ళు తనకి తెలిసిందేదో అందరితో పంచుకోవాలనుకుంటారు. దాని ద్వారా ఏదో ముందు వాళ్ళ నుంచి కొంచెం మెప్పు కూడా ఆశిస్తూ ఉంటారు. ఎవరో సన్యాసులైతే తప్ప, మరి మామూలు మనుషులందరికీ కొంచెం మెప్పు కావాలి. అది అర్థం చేసుకుని వీలైనప్పుడు సాధ్యమైనంత అందరినీ ఎంకరేజ్ చేయడం చాలా ముఖ్యం. ఈ విషయం పిల్లలకి తెలియదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా అంత మర్మం తెలియదు కాబట్టి. నిజంగా చెప్పాలంటే ఈ జీవితం అలా మనకి తెలియని, అర్థం కాని ఎక్స్పెక్టేషన్స్తో మన వ్యవహారాల్లో బిజీగా గడిచిపోతూ ఉంటుంది. అందుకే దీన్ని జీవిత చక్రం అంటారు. ఆ చక్రంలో పడి పరిసరాలు మర్చిపోయి పరిగెత్తుతూ వెళ్ళేటప్పుడు మన చుట్టూ అందుబాటులో ఉన్న వస్తువులని, మనుషులను మర్చిపోకండే. మనం ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
ఎత్తటి నుండి వీచెనో ఈ చల్లని గాలి, తీవెలపై ఊగుతూ పువ్వులపై తూగుతూ, తీవెలపై ఊగుతూ పువ్వులపై తూగుతూ, ప్రకృతి నెల్లగాయిగా, ప్రకృతి నెల్లగాయిగా,
తీయగా
మాయగా పరవశింపజేయుతూ,
ఎత్తటి నుండి వీచెనో ఈ చల్లని గాలి. జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ, జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ, మనసు మీద హాయిగా, మనసు మీద హాయిగా,
తీయగా
మాయగా మత్తు మందు చల్లుతూ,
ఎత్తటి నుండి వీచెనో ఈ చల్లని గాలి. హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ,
హృదయ వీణ మీటూ ప్రేమ గీతి పాడుతూ
ప్రకృతి నెల్లగాయిగా
ప్రకృతి నెల్లగాయిగా
తీయగా
మాయగా
పరవశింపజేయుతూ ఎప్పటి నుండి వీతెనో ఈ చల్లని గాలి
హాయ్, నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ.
గుళ్ళో దేవుళ్ళకి ఇచ్చేంత మర్యాద ఇది వరలో వెండి తెర నటీ నటులకు ఇచ్చేవారు. తమ నటనతో, వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండి తెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండి తెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం 2వ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు మట్టి. పెరట్లో మొక్కల సంరక్షణలో తన్మయం చెందిపోతున్న భార్య సుమిత్రని చూస్తూ, తెల్లారిందా, అప్పుడే చెట్లు పుట్టలు పట్టావు అన్నాడు విసుగ్గా వంటింటి గుమ్మంలోంచి తొంగి చూస్తూ విశ్వనాథరావు. లేచారా, వస్తున్నా, కాఫీ కల్పిస్తా, పదండి అంటూ చేతులు కడుక్కుని లోపలికి వచ్చింది సుమిత్ర. ఆదివారం ఆఫీస్కి సెలవు కాబట్టి హాయిగా ఆలస్యంగా లేస్తాడు విశ్వనాథరావు. పొద్దున్నే హడావిడిగా వంట టిఫిను పని తొందర ఉండదు కాబట్టి ఆదివారాలు పొద్దున్న కాసేపు మొక్కల్లోకి వెళ్ళిపోయి ప్రతి ఆకు, ప్రతి మొగ్గ, ప్రతి పువ్వు చూసుకుంటూ వాటిని పలకరిస్తుంది సుమిత్ర. రోజు సాయంత్రాలు వాటికి సేవలు చేస్తూ, పలకరిస్తూ, నీళ్లు పోస్తూ, కొత్తగా తొడిగిన మొగ్గలు, పూర్తిగా విచ్చుకున్న పువ్వులు, లేలేత చిగుళ్ళు అన్నీ చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇంట్లో పిల్లలు కన్న వాళ్ళమని, పెంచుకున్న వాళ్ళమని రోజు రోజు వారి ఎదుగుదల చూస్తూ తల్లిదండ్రులు ముచ్చట పడినట్టే సంతోషిస్తుంది మొక్కల్ని చూసుకుంటూ. వాటికి సేవ చేయడంలో బద్దకించదు. అందుకు పూర్తిగా విరుద్ధం విశ్వనాథరావు మనస్తత్వం. అంటే చెడ్డవాడని కాదు, మరి ఏ ఇతర విషయాల్లోనూ సుమిత్ర పనికి అడ్డురాడు, కానీ మట్టి మొక్కలు అంటే తగని చిరాకు అతనికి. డబ్బు పడేస్తే ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులు, ఏం కూరలు కావాలంటే ఆ కూరలు కొనుక్కునే స్థితిలో డబ్బుకి లోటు లేని సంసారం కదా మనది. ఆ మొక్కల పిచ్చేమిటి నీకు అంటూ విసుక్కుంటూ ఉంటాడు. నవ్వు వస్తుంది సుమిత్రకి. విశ్వనాథరావు కాదు, విసుగులరావు అని పేరు పెట్టాలి అనుకుంటుంది మనసులో. బయట బజార్ నుంచి బుట్టెడు పూలు కొని తెచ్చినా మన పెరట్లో ఒక్క పువ్వు పూసిన అందాన్ని ఇవ్వలేవండి మృదువుగా చెప్తూ అర్థం చేసుకోమంటుంది. అంతా నీ చాదస్తం, పోనీ తోటమాలిని పెడతాను అంటే అదీ కాదంటావు. మన పెరడు చిన్నదే కదండి, తోటమాలెందుకు, ఆ మాత్రం శారీరక శ్రమ అవసరమే. చెట్లకి నీళ్లు తోడిపోయ్యాలా ఏమన్నానా? నీళ్ల పైపుతోనే కదా కాస్త మొక్కల చుట్టూ మట్టి సరిచేస్తుండడం, బోదలు తవ్వుతుండడం, పాదులు కడుతుండడం, ఈ పనులు రోజూ ఉండవుగా మరేం పర్వాలేదు. అసలు నిజం చెప్పాలంటే తేలిగ్గా కాస్త తోట పని చేసుకుంటుంటే మనసుకి హాయిగాను ప్రశాంతంగాను ఉంటుంది తెలుసా? బాగా వయసు పైబడితే అప్పుడు చేయలేనేమో. ఇప్పుడు నాకు ఇదే మంచి కాలక్షేపం వ్యాయామం రెండూను. ఇంకొకటి చెప్పడం మర్చిపోయావు, మన ఇంట్లో పూసినవి ఓ రెండు పూలైనా దేవుడి పటానికి పెడితే ఎంతో సంతోషంగా ఉంటుందండి అని అనలేదేం పాపం? ఉన్నమాటేగా అది, చిరునవ్వుతూ అంది సుమిత్ర. చిన్నప్పుడు ఆటలాడుకునేటప్పుడు కూడా నేను మట్టిలో చేతులు ఎప్పుడూ పెట్టలేదు. అంత అసహ్యం నాకు మట్టి అంటే. ఎంత అసహ్యమో చెప్తున్నట్టు భర్త గొంతు అదూరకంగా ధ్వనించడం గమనించింది. గొప్పవాళ్ళింట్లో ఒక్కడే సంతానం, కంది పోతాడన్నట్టుగా పెంచారు. అది సహజమేనేమో, కానీ సుమిత్ర కూడా ధనవంతుల ఇంట్లోనే పుట్టి పెరిగిన జమీందారీ పోజులు పెట్టడం ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి. ఆ రోజు స్నేహితుడి తమ్ముడి పెళ్ళికి గుంటూరు బయలుదేరాలి విశ్వం. రాత్రి ముహూర్తం, కారులో వెళ్ళి మళ్ళీ మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి వచ్చేయాలని ఆలోచన. కొద్దిగా గొంతు గరగర మొదలైంది సుమిత్ర. గాలిలో మార్పు ఏమిటో అన్నాడు భార్యతో. ఎక్కువ అవ్వకముందే తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది కదా, ఉండండి ఒక్క నిమిషం అంటూ గబగబా పెరట్లోకి వెళ్ళింది సుమిత్ర. తులసి ఆకులేసి టీ కాచి ఓ కప్పు తాగమని ఇచ్చి ఒక కప్పు ఫ్లాస్క్లో పోసి ఇచ్చింది. గుంటూరు చేరే లోపల మళ్ళీ ఇంకోసారి ఇందులోది తాగేసేయండి చల్లారిపోకముందే అంటూ, ఇందాక పక్కింటావిడొచ్చి ఏదో సబ్జాగింజలు అంటున్నారేమిటి? బయటికి నడుస్తూ యాదాలాపంగా అడిగాడు. ఆ పేరు కొత్తగా అనిపించి ఆవిడికి వేడి చేసినట్టుగా ఉందట. సబ్జాగింజలు నీళ్లలో వేసి మరిగించి కాస్త చిక్కగా చేసుకుని ఉప్పు కానీ పంచదార కానీ వేసుకుని తాగితే చలవ చేస్తుంది, ఇమ్మని అడిగింది. నేను సబ్జా ముక్కలు కూడా వేశానులేండి. ఇంకనేం, సగం డాక్టర్ అయిపోయావు. నోటిపూత వస్తే అదేమిటి, ఆ ముక్కలు ఏవో వేశావు, వాటి ఆకులు పెసరపప్పుతో కలిపి వండి పెట్టేస్తున్నావు. మనలో మన మాట రుచిగానే ఉంటోందిలే. అవునండి, మా అమ్మ కామాక్షి ఆకులు అనేది వాటిని, నోటిపూత బాగా తగ్గిస్తాయి. మన వీధిలో చివరింట్లో అద్దెకి ఉన్నారు చూడండి మామీ, ఆవిడ కూడా అప్పుడప్పుడు వచ్చి ఆ ఆకులే కాదు కాయలు కాస్త పలకమారినవి కోసుకెళ్ళి మజ్జిగలో ఊరేసి ఎండబెట్టి ఉరుగులు చేసుకుంటారు. ఆ మొక్కల్ని తమిళంలో మనతక్కాళి అంటారట. భర్త వింటున్నాడు కదా అని కళ్ళింత చేసుకుని ఆగకుండా చెప్తోంది సుమిత్ర. చాలు బాబోయ్ చాలు, నీ మొక్కల పిచ్చి కాదు కానీ వంటలు ఒరుగులు తమిళ భాష అన్నీ నాకు కూడా నేర్పేలా ఉన్నావు. వచ్చిన ఒక్క తెలుగు భాష తడబడిపోతోంది పాపం. నీకు కావాలంటే రోజు ఓ బుట్టెడు మన తక్కాళియో వాళ్ళ తక్కాళియో తెప్పిస్తాను, ఎక్కడి నుంచి అయినా సరే. ఆ మట్టిలోకి వెళ్ళడం మానేయ్యి, చిర్రు బుర్రులాడుతూ బయలుదేరిపోయాడు విశ్వనాథరావు. బుగ్గలు నొక్కుకుంటూ నిలబడిపోయింది సుమిత్ర. రామాయణమంతా విని అన్నట్టుగా చివరికి ఈయన గారు తిప్పి తిప్పి నా మొక్కలకి ఎసరు పెడుతున్నారే. మర్నాడు పొద్దున్నే పెళ్లివారింటి నుంచి కారు డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాడు విశ్వనాథరావు. ఇంకో గంటలో తన ఊరు వచ్చేస్తుందనగా కడుపులో తిప్పడం మొదలైంది. పెళ్లి భోజనంలో తనకి ఇష్టం లేని పదార్థాలే ఎక్కువ ఉన్నాయి. వద్దు వద్దు అంటుంటే చాలా బలవంతం చేసి మొండిగా అతిగా తినిపించాడు స్నేహితుడి బావమరిది. అదే ఇప్పుడు ఈ వికార పెట్టడానికి కారణమని అర్థమైంది. వద్దు అంటుంటే గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు. ఏదో గొడవ అయిపోతుంది అనుకుని నలుగురు ఇటే చూస్తున్నారని ఇష్టం లేకపోయినా తినేశాడు. ఇప్పుడు అది ప్రతాపం చూపిస్తోంది. వాంతి ఆపుకోలేక కారు పక్కకి పెట్టి మరీ కారుకి దగ్గరలో వద్దనుకుని కొంచెం దూరంగానే వెళ్ళాడు. వరుసగా రెండు వాంతులు అయ్యాయి. బట్టల మీద చాలా పడింది. ఇంకా ఆగకుండా వస్తున్నట్టే ఉంది. అసలు ఏం జరుగుతోందో తెలియనట్టు అయోమయంగా అయిపోయాడు. నిలదొక్కుకోలేక గోతిలో కాలు పడి పూర్తిగా కింద పడిపోయాడు. లేవాలని ఎంత ప్రయత్నించినా కొంచెం కూడా కదల్చలేకపోతున్నాడు శరీరాన్ని. ఇంతలో ఓ కారు వస్తూ కనిపించడంతో ప్రాణం లేచి వచ్చినట్టయింది. కారు కాస్త దగ్గరికి రాగానే ఎడమ చేత్తో ఆపమన్నట్టుగా సైగ చేశాడు. కారు మెల్లిగా ఆగింది. కానీ అందులో ఉన్న ఇద్దరు యువకులు మందు ప్రభావంలో ఉన్నారు. పడిపోయిన విశ్వనాథరావుని చూస్తూ పగలబడి నవ్వుతూ, మనకంటే ఎక్కువ పుచ్చుకున్నాడు వీడెవడో, కింద పడుకుని ఎలా దొర్లుతున్నాడో అని రకరకాలుగా వ్యాఖ్యానించుకుంటూ రయ్యని వెళ్ళిపోయారు. అటువైపుగా తోటలో పనిచేస్తున్న ఇద్దరు నడి వయసు వాళ్ళు చూడటమేమిటి, పరిగెత్తుకు రావడమేమిటి జరిగిపోయింది. అరచేతుల నుంచి మోచేతుల వరకు, కింద పాదాల నుంచి మోకాళ్ళ వరకు మట్టిపూత పూసినట్టున్నారు ఇద్దరు. వాళ్ళు కష్టపడి తనని లేవదీస్తుంటే వాళ్ళ చేతుల బురద తన బట్టలకి మాత్రమే కాదు, మొహానికి తలకి కూడా బాగా అంటుకోవడం తెలుస్తోంది విశ్వనాథరావుకి. కారులో వెళ్ళిన ఆ ఇద్దరు యువకులు కళ్ళ ముందు కదిలారు. మరుక్షణం ఈ ఇద్దరి చేతుల వంక చూశాడు. వారి చేతులకున్న మట్టిని చూస్తుంటే ఏమాత్రం అసహ్యం అనిపించట్లేదు. ఇప్పుడు ఆ మట్టి చేతులనే కళ్ళకి అద్దుకోవాలనిపిస్తోంది. నీళ్ల దగ్గరికి తనని తీసుకుని వెళ్ళి బాగా కడిగి తుడిచి గుడిసెలోంచి తెల్లని పంచ చొక్క తెచ్చి కట్టపెడుతుంటే వాటి ముందు కింద పడేసిన ఎంతో ఖరీదైన తన బట్టలు వెలవెలపోయాయి. హోదా, డాబు, దర్పం, జమీందారి దర్జా అన్నీ మరుగున పడిపోయినట్టయింది. మర్నాటి నుంచి సుమిత్ర కంటే ఎక్కువగా తానే మొక్కల్లో మట్టిలో తిరుగాడుతున్న దృశ్యం కళ్ళ ముందు కనబడుతోంది. మనస్ఫూర్తిగా చేతులు జోడించాడు. ఆ నమస్కారం ఎదురుగా ఉన్న ఈ ఇద్దరికి మాత్రమే కాదు, మట్టికి మట్టిలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా. ఎంత బాగుందో కదండి ఈ కథ. చదువుకోక ముందు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ అనే సామెత మనం అందరము విన్నదే. అలా ఒకసారి చదువుకుని సంస్కారం లేని వాళ్ళకంటే చదువు లేని మర్మం లేని అమాయక పల్లె ప్రజల్లో చాలా మానవత్వం కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనుషులంతా ఒకటే. కానీ మన చదువు సంస్కారం, మానసిక వికాసం బట్టి మన ప్రవర్తన విధానం జీర్ణించుకుంటుంది ప్రతి వాళ్ళలో. సుమిత్ర తన పెరటిలోని మొక్కల్లో ప్రాణం చూసి, పెరుగుదల చూసి చిన్న చిన్న ఆనందాలను అనుభవించగలిగింది. అది చాలా అదృష్టం. పనిలో పని జానకి గారు మనకి రకరకాల మొక్కలకున్న ఔషధ విలువలు కూడా చెప్పేశారనుకోండి. విశ్వనాథరావు గర్వం అంతా అసహాయ స్థితిలో పడినప్పుడు తనకు సహాయం లభించిన మట్టి చేతులే అని గ్రహించి మట్టి మీద అసహ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఐశ్వర్యంతో గర్వం మంచిది కాదని, మానవత్వాన్ని పోగొట్టుకోకూడదని చాలా బాగా చెప్పారు జానకి గారు. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
జలధరించనే అదా కోరిక ఓ యారి కోయిలా, జగాలని చూపులో జలధరించనే. వరాల నవ్వులే గులాబీ పూలై, వలపు తేనె నాలోన తిలకరించనే.
ఓహో ఓహో నిన్నే కోరెగా, ఓహో ఫలించె నేను కన్న కలలు తీయ తీయగా,
సుఖాలలో తోలిపో హాయి హాయిగా. గాలలో తోలిపో హాయి హాయిగా.
ఉయ్యాలలోగె నామది కితారు కొమ్మలా,
నివాళి అందుకో ఈ వేళ పండుగ. సదాసుధా తరంగాల తేలిపోదమా, ఓహో ఓహో నిన్నే కోరితి, ఓహో ఓహో అని పాడితి.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం మూడవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు చల్లని నీడ. అపూర్ణ, ఇంకొంచెం సేపట్లో హీరో విజయ్ వేసిన సినిమా వస్తుంది టీవీలో, తొందరగా వంటిల్లు సర్దేసుకుని వచ్చి కూర్చో. మధ్యాహ్నం ఇద్దరు అన్నం తినడం అయింది. హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చుంటూ అన్నపూర్ణని పిలిచింది సరోజిని. నాకు సినిమాలంటే ఆసక్తి లేదని చెప్పాను కదండి. వంటింటి గుమ్మం దగ్గరికి వచ్చి నెమ్మదిగా లోగొంతుకతో సమాధానం ఇచ్చింది అన్నపూర్ణ. కానీ పూర్ణ, విజయ్ చాలా బాగా నటిస్తాడని పేరు వచ్చింది తెలుసా? అవును, బాగా నటిస్తాడు జీవితంలో కూడా. ఏమంటున్నావు పూర్ణ? అబ్బే ఏం లేదండి, కొద్దిగా కంగారు పడింది. నీకు తెలుసా విజయ్ ఎలాంటి వాడో? అడగడమైతే అడిగేసింది కానీ మళ్ళీ సంకోచపడింది సరోజిని. నా భర్త చనిపోవడానికి కారణమైనవాడు, నన్ను జీవోచ్ఛయం చేసినవాడు. నాకు తెలియకపోవడం ఏమిటి? ఒక్కొక్క మాట నసుగుతున్నట్టే పలికినా ప్రతి అక్షరంలోనూ పొంగుకొచ్చే బాధ తరంగాలుగా ఉబికి మనసుని మెలిపెట్టింది. ఆ తరంగాల తడితో కళ్ళు చెమ్మగిల్లాయి. మెలిపడిన మనసు మౌనాన్ని ఆశ్రయించింది. మరొక్క మాట కూడా నోట్లోంచి రాలేదు. పక్కనే పిడుగుపడినట్టయింది సరోజనికి. ఈమె భర్త చావుకి ఆ యువనటుడు విజయ్ కారణం అంటుందేమిటి? అర్థం కాలేదు. వివరాలు అడగడానికి ధైర్యం చాలలేదు. అవును మరి, అన్నపూర్ణని తన ఇంటికి పంపేటప్పుడు ఆ నిబంధన మీదే పంపింది తన స్నేహితురాలు రమా విజయవాడ నుంచి. అందుకే మరింకా ఏ ప్రశ్న సరోజిని నోటి నుంచి రాలేదు. ఈ మధ్య మా ఇంట్లో కొన్నాళ్ళు చేసింది, చాలా మంచి మనిషి, నమ్మకస్తురాలు. ఇంకెవరికైనా ఇంట్లో వంటకి అవసరం అయితే చెప్పమంది, నీ దగ్గరికి పంపిస్తున్నాను. నాన్న వాళ్ళెవరూ లేరు, ఒంటరి మనిషి కాబట్టి ఎన్నాళ్ళైనా నీకు తోడుగా ఉంటుంది. కానీ ఆవిడ కుటుంబ వివరాలేమీ అడగవద్దు, ఆవిడకి ఇష్టం ఉండదు, బాధపడుతుంది, ఏడుస్తుంది అని మరీ మరీ చెప్పింది రమ. ఉన్న ఒక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, ఆ తరువాత కొద్ది రోజులకి భర్త పోవడంతో సొంత ఊళ్ళో సొంత ఇంట్లో ఒక్కతే ఉంటోంది సరోజిని. ఈ మధ్య కాస్త ఆరోగ్యం కుంటుపడటంతో ఒక్కత్తి ఉండటానికి అంతగా ధైర్యం చాలక ఇంట్లో మనిషిలా ఉండి తనని కనిపెట్టుకుని ఉండేందుకు నమ్మకస్తురాలెవరైనా వెనక బాదర్బందీ లేని మనిషి ఉంటే పంపించమని స్నేహితురాలు రమణి అడిగితే అన్నపూర్ణని పంపించింది. మంచి మనిషిని, నమ్మకస్తురాలని, నిన్ను కూర్చోపెట్టి అన్ని పనులు తనే చూసుకుంటుందని, నువ్వు నిశ్చింతగా ఉండవచ్చని చెప్తూ మరో మాట కూడా చెప్పింది రమ. ఆవిడ గురించిన వివరాలేమీ అడగవద్దు, ఆవిడంతటా ఆవిడే ఎప్పుడైనా ఏదైనా మాటల్లో చెప్తే విని ఊరుకో అంతే. ఇంకా వివరాలు తెలుసుకోవాలని ప్రశ్నలు వెయ్యొద్దు. అలా చేస్తే బాధతో చటుక్కున పని మానేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. నమ్మకస్తురాల్ని వదులుకోవడం సరోజనికి ఇష్టం లేదు. అందుకే ఆవిడ కుటుంబ వివరాలేమీ తనంత తానుగా అడగదలుచుకోలేదు. వంట పని, ఇంటి పని, బయట నుంచి అవసరమైన సరుకులు తీసుకురావడం, సాయంత్రాలు మొక్కలకి నీళ్లు పోయడం, దినపత్రిక, ఆధ్యాత్మిక పత్రికలు చదివి వినిపించడం, గుడికి తీసుకుని వెళ్ళడం, ఇలా ఒకటేమిటి అన్ని పనులు మనసు పెట్టి శ్రద్ధగా చేస్తూ తనకి అనారోగ్యం వస్తే విసుగన్నది లేకుండా ఓపిగ్గా సేవ చేయడం చేసే అన్నపూర్ణ మీద ఎంతో ఆపేక్ష, ఆప్యాయత కలిగాయి. అవి రాను రాను పెరిగి తనకి ఆమెకి తను అన్న భావంతో ధైర్యంగాను దిగులు లేకుండాను నిశ్చింతగా ఉంది సరోజినికి. ఎంత ధనం ఉన్నా నమ్మకమైన మనిషి సాయం లేకపోతే బ్రతుకు ఎంత కష్టమో ఊహించుకోగలదు తను. మొక్కలకి నీళ్లు పోయడం అయ్యాక వరండాలో గోడ కానుకుని కాసేపు కూర్చుంది అన్నపూర్ణ. ఎందుకో గాని ఆ రోజు పదే పదే గతం కళ్ళ ముందు కదులుతోంది. అసలు మర్చిపోయింది ఎప్పుడు గనక మనసులో లోతుగా పాతుకుపోయిన ఆ గతం వేళ్ళూని పెరిగి పెరిగి చిన్న భిన్నం చేస్తూనే ఉంది గుండె గదిని. గుండె పూర్తిగా ముక్కలు ముక్కలు కావటమే ఇక మిగిలింది. బండరాయిలా మారిన తన గుండె భవిష్యత్తు అదే కదా. వర్తమానంలో ఆవిష్కృతమై నిండిపోయిన నైరాస్యం వైరాగ్యానికి తెరతీసింది. అయినా కూడా మనసులో కదిలే రకరకాల బాధామయమైన ఆలోచనలకి చెలించకుండా చేసే పని మీద దృష్టి ధ్యాస పెట్టి నిర్విచారంగా ఉండే ప్రయత్నమే చేస్తోంది. తనకంటే ఎక్కువ బాధల్లో కష్టాల్లో కుంగిపోతున్న వాళ్ళు చుట్టుపక్కల వాడల్లో కనిపించారు. అప్పుడప్పుడు వాళ్ళని సాయంత్రాలు అరుగు మీద తన దగ్గర కూర్చోపెట్టుకుని ఓదార్పు మాటలు చెప్పి జీవితం మీద వాళ్ళకి ఆసక్తి ఆశ కలిగిస్తుంటే తనకి తనే ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నట్టు అర్థమవుతోంది. ఎంత చిత్రమైన అనుభవం. పెళ్ళైన 10 ఏళ్లకి 12 పిల్లాడు అన్నపూర్ణ ఒడిలో. ఆ రోజు రథసప్తమి. ఇన్నాళ్ళకి మన ఇంట్లో భాస్కరుడు ఉదయించాడు పూర్ణ అంటూ అంతులేని ఆనందంతో మురిసిపోయాడు ఆమె భర్త రామనాథం. అరిచేతుల్లో నడిపించి పెంచుకున్నారు. మరో ప్రపంచం లేకపోయింది ఇద్దరికి. తనకొచ్చే జీతం తక్కువే అయినా పిల్లవాడికి ఏ విషయంలోనూ లోటు రాకుండా చూసుకునేందుకు ఇద్దరూ పోటీలు పడేవారు. ఇద్దరి దగ్గర తెగ గారాలు పోయేవాడు పిల్లాడు. చిన్నతనం నుంచే వాడి దృష్టి అంతా ఆడంబరాల మీదే ఉండేది. అర్థం చేసుకోలేకపోయారు. పెద్దయితే వాడే మారతాడు, వాడికే తెలుస్తుందని మరీ ఆంక్షలు పెట్టకూడదు అనుకున్నారే తప్ప తమ స్థితిగతులు తెలిసేలా చేయలేకపోయారు. కళాశాల చదువుకి వచ్చేటప్పటికీ నా అంతవాడు లేడన్నట్టుగా మారిపోయింది భాస్కర్ ప్రవర్తన. హాస్టల్ జీవితం చాలా నచ్చేసింది. డబ్బు కావాల్సినప్పుడల్లా నాన్న పంపుతాడు. స్వేచ్ఛగా ఆనందంగా సరదాలు ఇంకా ఇంకా అనుభవించేయాలి చదువు సంగతి తర్వాత. ఆ రకంగా ఆలోచించే స్నేహితుల్ని చుట్టూ చేర్చుకున్నాడు. వ్యసనాలకి బానిస కావడానికి ఆట్టే సమయం పట్టలేదు భాస్కర్కి. చదువు కోసం కాదు, గొడవలు చెయ్యడానికి, గొడవలు పెట్టుకోవడానికి వెళ్ళేవాడు కళాశాలకి. కొన్నాళ్ళకి అసలు ఆ గేటు లోపలికి వెళ్ళడం అన్నది కూడా మానేశాడు. తండ్రి ఇచ్చే డబ్బు తాగుడికి చాలదు, మరి అందుకే రోడ్డు మీద కనిపించిన ప్రతి వాడి ముందు చెయ్యి చాపడం అలవాటైపోయింది. కొడుకు మీద తనకి ఎంత ప్రేమ ఆప్యాయత ఉన్నాయో అంత ప్రేమ ఆప్యాయత గౌరవభావం వాడికి తన మీద ఉన్నాయని గుండెల మీద చెయ్యి వేసుకుని వాడి మీద నమ్మకంతో తన ఉద్యోగం తన పని అన్న ధోరణిలో సాగిపోతున్న రామనాథానికి కొండ నెత్తిన పడినట్టయింది. కొడుకు చదువు మధ్యలో మానేసి నేనింక చదవను అంటూ ఇంటికి చేరడంతో నచ్చ చెప్పబోయాడు మృదువుగా. వినే స్థితిలో ఉంటేగా భాస్కర్, నాకు చదువు బోర్ కొడుతోంది, ఇంక చదవను, హైదరాబాద్ వెళ్ళి నాకు నచ్చిన పనిలో ప్రవేశిస్తాను, మీరెవరూ కల్పించుకోవద్దు, నేను ఇవాళే వెళ్ళదలుచుకున్నాను అంటూ తన నిర్ణయం చెప్పేశాడు. రాజుగారికి ఆగ్రహం వచ్చినా పట్టలేరు, అనుగ్రహం వచ్చినా పట్టలేరు అన్నట్టుగా హఠాత్తుగా ఈ ఉపద్రవం ఏమిటి దేవుడా అనుకుంటూ, డిగ్రీ పూర్తి చెయ్యి ముందు తర్వాత నీ ఇష్టం అని నచ్చ చెప్పాలని చూసింది అన్నపూర్ణ. ఎంతో ఓర్పుగా నెమ్మదిగా, నువ్వు నాకేమీ చెప్పద్దు, నీ బోడి సలహాలు నాకు అవసరం లేదు అంత కటువుగా కొడుకు మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోయింది. కన్న తల్లిదండ్రుల్ని శత్రువుల్లాగా ఎందుకు చూస్తున్నాడో అర్థం కాలేదు. ధనంతోనే ముడిపడి ఉన్నాయా మానవ సంబంధాలు? చదువుకోవాలని లేకపోతే అది వేరే విషయం. కానీ కన్నవాళ్లతో పరాయి వాళ్లతో మాట్లాడినట్టో, బద్ధ శత్రువులతో మొహం మీద కొట్టినట్టు మాట్లాడితేనో తట్టుకోవడం ఎలా? చదువు మధ్యలో మానేస్తానన్న దానికంటే కొడుకు మాట తీరుకి ఏడుపు వచ్చింది అన్నపూర్ణకి. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు భార్య కళ్ళలో నీళ్లు చూడలేదు రామనాథం. తల్లడిల్లిపోయాడు. సముదాయిస్తున్నట్టుగా ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. ఊహించని సంఘటనకి భయంతోనో మరి బాధతోనో లేదా రెండింటి ఫలితమో ఆ చెయ్యి వణకటం తెలుస్తోంది ఆమెకి. అసలే ఈ మధ్య ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇప్పుడు ఈ రాద్ధాంతం ఏమిటని భయపడిపోతూ కళ్ళలో ఏదో పడినట్టయితే తుడుచుకున్నట్టు చాలా మామూలుగా పక్కకి తిరిగి చటుక్కున కళ్ళు తుడుచుకుంది. చూడు భాస్కర్, నువ్వు చదవనని పట్టుబట్టి కూర్చుంటే బలవంతంగా నిన్ను చదివించలేను కదా. ఏం చెయ్యాలో మెల్లిగా ఆలోచిద్దాం, తొందరపడకు. తండ్రి మాటలు ఏమాత్రం లెక్క చేయలేదు భాస్కర్. నా స్నేహితుడు ఒకడు ముందే వెళ్ళాడు హాస్టల్ నుంచి, నేను వాణ్ణి కలవాలి. మేమిద్దరం మా తిప్పలు మేము పడతాం. ఈ ఇంట్లో ఎదుగు బొదుగు లేని జీవితం నాకు వద్దు. నాకు చదువు రాదు, మీ దగ్గర డబ్బు లేదు, లగ్జరీ జీవితం నాకెలా దొరుకుతుంది మీతో ఉంటే? కన్న కొడుకేనా ఇలా మాట్లాడుతున్నది చూస్తూ కూడా నమ్మలేకపోతోంది తల్లి మనసు. ఆ స్నేహితుడెవరో వీడిని బాగానే ప్రభావితం చేశాడనిపించింది. కానీ మన బంగారం మంచిది కానప్పుడు కంసాలిని అనుకోవడం ఎందుకన్న సామెత గుర్తొచ్చి నిట్టూర్చింది. సరే, నీకు నచ్చిన పనే చేద్దువు గాని ముందు వెనక ఆలోచించుకోవాలి కదా ఎవరైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు. నేను ఆలోచించడము నిర్ణయం తీసుకోవడము అయిపోయింది, అవాక్కయ్యాడు రామనాథం. ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళడం ఎందుకని అడుగుతున్న తల్లి వంక నిరసనగా చూశాడు భాస్కర్. ఈ ఊళ్ళో ఏముందని నా మొహం? తన బట్టలు వస్తువులు సర్దుకుని సూట్ కేసు పుచ్చుకుని ఇక్కడుంటే ఏ కొట్లోనో పద్దులు రాసే పని ఇప్పిస్తాడు నాన్న, అందుకే చచ్చినా ఈ ఊళ్ళో ఉండదలుచుకోలేదు అంటూ వెళ్తున్న కొడుకుని చూసి బాధ కలగడమే కాదు ఆవేశం కూడా అంతెత్తున లేచింది రామనాథంలో. అప్పో, నిర్ణయం తీసుకునే ముందు కాస్త అమ్మానాలతో కూడా ఓ మాట అందామన్న ఆలోచన కూడా రానివాడివి. నీ గురించి నేనెందుకు ఆలోచించాలి? నీ ఇష్టమున్న చోటుకి పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆవేశం అనర్థదాయకం అన్నది ఆయన విషయంలో నూటికి నూరు పాళ్ళు నిజమైంది. గుండెపోటు రావడం, ఆసుపత్రిలో ప్రాణం పోవడం వెంట వెంటనే జరిగిపోయింది. ఏమిటన్నపూర్ణ, ఏవో ఆలోచనలో పడ్డట్టున్నావు అన్న సరోజని పిలుపుతో చటుక్కన లేచింది కూర్చున్న చోటు నుంచి అన్నపూర్ణ. నాకున్నదంతా గతమే కదా, భవిష్యత్తు లేదు. ఆ గతాన్నే తలుచుకుంటూ కూర్చుంటాను. అంతకంటే ఏముంటాయి నాకు ఆలోచనలు? నిర్లిప్తంగా అంటూ ఇద్దరికి కాఫీ కలిపి తీసుకుని రావడానికి లేచింది. మళ్ళీ తను వచ్చేసరికి టీవీలో విజయ్ సినిమా వస్తోంది. అక్కడ కూర్చోవడం ఇష్టం లేక పెరట్లోకి నడవబోయింది. అన్నపూర్ణ ఇలారా, ఆ పిలుపులో తేడా గమనించింది. మారు మాట్లాడకుండా వచ్చి అక్కడ కూర్చుంది. రోజుల తరబడి గతాన్ని తలుచుకుంటూ కూర్చుని భవిష్యత్ అనేది లేకుండా నీకు నువ్వే చేసుకుంటున్నావు. గతం మధురమైనదైతే మరీ మరీ తలుచుకోవచ్చు, కానీ బాధాకరమైనదైతే ఆ తలుపుల్లోనే కొద్దో గొప్ప ఊరట గొలిపే ముత్యాల్లాంటి విశేషాలు ఏరుకునే ప్రయత్నమే చెయ్యాలి, కాదంటావా? మాట్లాడలేదు అన్నపూర్ణ. నీ మొహంలో బాధ కనబడకూడదు. నీకు చేతి పనులు చాలా వచ్చని రమ చెప్పింది. ఇరుగు పొరుగు అందరికీ చక్కగా నేర్పించు. తెలియకుండానే కాలం గడిచిపోతుంది. గతం నీ ఛాయలకి రాదు, మనసు కుదుట పడుతుంది. టీవీ తెర మీద విజయ్ కనిపించినప్పుడల్లా లేచి వెళ్ళిపోతూ ఉంటావు. నీ భర్త మరణానికి కారణమైనవాడు కాబట్టా? అవునన్నట్టుగా తల ఊపింది. ఇష్టమొచ్చినట్టు స్పీడు అతిక్రమించి కారు నడుపుతూ పక్కన స్కూటర్ మీద పోతున్న నా కొడుకుని మృత్యుపాలు చేసిన వాడు విజయే. శిక్ష పడకుండా తప్పించుకున్నాడు, తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేసి. సరోజిని మాటలకి వణికిపోయింది అన్నపూర్ణ. ఇది మరో కొత్త విషయం వింటోంది తను. విజయ్ మూలంగా ఈమె కొడుకు ప్రాణాలు కోల్పోయాడా? ఎంత ఘోరం! అయిపోయింది ఇంకా. ఈ రోజుతో ఈ నిలవ నీడపోయినట్టే తనకి. ఏడుపుకు ఆపుకోలేక రెండు చేతుల్లో మొహం దాచుకుంది.
వాడు వాడు విజయ్ భాస్కర్, నా కడుపును పుట్టినందుకు నాకు శిక్ష వేయండి.
ఆమెకి దగ్గరగా వచ్చి తను కింద కూర్చుంది సరోజిని. ఏమైంది పూర్ణ, ఎందుకలా వణికిపోతున్నావు? ఎందుకంతలా ఏడుస్తున్నావు?
వాడు వాడు విజయ్ భాస్కర్, నా కడుపును పుట్టినందుకు నాకు శిక్ష వేయండి.
అలాంటి వాడిని కన్నందుకు నాకు శిక్ష పడాల్సిందే. సరోజిని కాళ్ళ మీద పడబోయింది అన్నపూర్ణ. చటుక్కుర ఆమెని పట్టుకుని ఆప్యాయంగా వీపు మీద చెయ్యి వేసింది సరోజిని. ఆ భగవంతుడు చేసిన తమాషా చూసావా? మన ఇద్దరినీ ఒక్క చోట చేర్చాడు.
మీరెలా వాడి సినిమాలు చూడగలుగుతున్నారండి?
ఓ పక్కని ఏడుస్తూనే మరో పక్క అంతులేని ఆశ్చర్యంతో అడిగింది అన్నపూర్ణ. ఎవరి మీదైనా కోపం ద్వేషం పెంచుకుంటున్న కొద్దీ మనలో ఉన్న శక్తి ఆలోచన పటిమ తగ్గిపోతుంటాయని నాకు అనిపిస్తుంది. అందుకే నిర్విచారంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇది తప్పో ఒప్పో కూడా నాకు తెలియదు. నన్ను పిచ్చిదాని కింద నువ్వు జమ కట్టినా నేనేమీ అనుకోను. ఒకవేళ నాకు మానాభిమానాలు లేవేమో అన్న అనుమానం నీకు రావచ్చు. అవి నాకు నిండుగా ఉన్నాయి. నిండుకుండ తొణకదని అవతలి వాళ్ళు అర్థం చేసుకోకపోతే అది నా పొరపాటు కాదు. ఇంకొక విషయం పూర్ణ, ఇదివరకటి రోజుల్లో సినిమాలు వేరు, జీవితాలు వేరు. కానీ ఈ రోజుల్లో సినిమాలే జీవితాలు, జీవితాలే సినిమాలు. నమ్మలేని నిజాలు కానీ వ్యక్తులు కానీ రెండిట్లోనూ ఒకేలా ఉంటున్నప్పుడు సినిమా చూసి ప్రత్యేకం మనసు విరిగేందుకో
గుండె రగిలేందుకో ఏముంటుంది. అందుకే విజయ్ నటించిన మరొకడు నటించిన ఏ తేడా లేదు. నాకు ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని కళ్ళింత చేసుకుని తన వంకే చూస్తూ వింటున్న అన్నపూర్ణ మొహంలో ఒక కొత్త వెలుగు కనిపించింది సరోజనికి. ఎంత బాగుందో కదండి ఈ కథ. తన కొడుకు పాడైపోయి తన భర్త మరణానికి కారకుడయ్యాడన్న విషయాన్ని మర్చిపోలేక తనలోనే తాను దాచుకుని నిర్లిప్తంగా కాలం గడుపుతున్న అన్నపూర్ణకు అదే వ్యక్తి నిర్లక్ష్యమైన డ్రైవింగ్ మూలంగా తన కొడుకుని పోగొట్టుకున్న సరోజని ఒక చల్లని నీడనిచ్చింది. దీన్నే విధి అంటారేమో. మిగతా కథంతా చాలా పరిచయమైనదిగా ఉంది. చాలామంది పిల్లలు పాడైపోతున్నారు రకరకాల సహవాసాల వల్లనూ, పెంపకంలో లోపాల వల్లనూ, మానసిక వికాసం లేకపోవడం వల్లనూ, చుట్టుప్రక్కల పరిసరాల వల్లనో. ఏది నిజమైన కారణం అని చెప్పడం చాలా కష్టం. మరొకటి, ఆ పాడైన వాళ్ళలో చాలామంది ఎందుకూ పనికి రాకుండా పోతారు. ఒకళ్ళో ఇద్దరు హీరోలు అవుతారేమో. హీరో అవడం సక్సెస్ లేక ఫెయిల్యూర్ అని నేను ఇక్కడ చర్చించను. ఆ ఒక్క విషయాన్ని వదిలేస్తే డిసిప్లిన్ లేని వాళ్ళు పాడైపోవడం సాధారణం. మరి కథావస్తువుకి వస్తే, సరోజిని ఎంతో సమతుల్యతతో జీవితాన్ని గడుపుతూ అన్నపూర్ణను తన నిర్లిప్తత నుంచి బయటకు తీసుకురావడం చాలా బాగుంది. పొరపాటున అలాంటి పరిస్థితులు వచ్చే వారికి కూడా దారి చూపించింది ఈ కథ. మన అక్షరాల పూదోటలో వికసించిన భావ కుసుమాల పరిమళాలు ఆస్వాదించాం కదండి. ఇక సమయం కావచ్చింది. వచ్చే శనివారం ఇదే సమయానికి కలుసుకుందామండి. థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం February 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.